அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே
ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகா. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகன்யாவுருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். யா குந்தேந்து துஷாரஹாரதவளா யா சுப்ரவஸ்த்ரான்விதா யா வீணாவரதண்டமண்டிதகரா யா ஸ்வேதபத்மாசனா யா ப்ரஹ்மாச்சுதசங்கரப்ரபுருதிபிர்தேவைஹ சதா பூஜிதா சா மாம் பாது சரஸ்வதீ பகவதி நிசேஷஜாட்யாபகா. సమస్త సన్మంగళాన్ని సంతు.
మధ్య ఆసియా అంటున్నాం, అంటే ఇజ్రాయిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ ఏరియా అంతా కూడా శాల్మలీ ద్వీపమే. ఇలాంటి ద్వీపాలు ఏర్పాటు చేశారట. ఆ తరువాత ఊర్ధ్వ దిశలో ఆకాశ పైభాగంలో 7 స్వర్గాలు పెట్టారు. 7 స్వర్గాలకి 7 ఇంద్రులు పెట్టారు. ఆ 7 స్వర్గాలకి అధిదేవతలుగా ఇంద్రాది దేవతలు పెట్టిన తర్వాత బ్రహ్మ విష్ణు శివాదులు పుట్టుకొచ్చారట. ఆ విరాట్ పురుష స్వరూపం నుంచి బ్రహ్మ విష్ణు శివులు పుట్టుకొచ్చి వాళ్ళకు కూడా మొదట్లో సృష్టి ఎలా చేయాలి అని అనుమానం వచ్చింది, ఎలా పోషించాలి ఎలా కలపాలి అని. ఆ తర్వాత కథ ఇక్కడ ఎందుకు చెప్పట్లేదంటే, వాడు ఈ పురాణంలో మహాత్ముడు దేవీ భాగవతులు చెప్పారు కాబట్టి. వాళ్ళు ముగ్గురు అయోమయంలో పడినప్పుడు అమ్మవారు విమానం పంపడం, విమానంలో వాళ్ళు పైకి వెళ్ళడం, వెడుతున్నప్పుడు దారి పొడుగుతూ అనేక స్వర్గాలు అనేక బ్రహ్మలోకాలు అనేక కైలాసాలు అనేక వైష్ణవ లోకాలు వైకుంఠాలు చూసి చివరికి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే ఆడవాళ్ళు అవ్వడం, స్తోత్రం చేయడం, అమ్మ వళ్ళి వాళ్ళకి భార్యలు ఇవ్వడం, వాళ్ళు భూలోకానికి వచ్చి ఇప్పుడున్న మన బ్రహ్మాండ సృష్టి కొనసాగించడం చేశారు. అంటే అప్పటిదాకా ఈ ప్రస్తుతం మన ప్రకృతి మన లోకాలకి సంబంధించిన బ్రహ్మ విష్ణు శివులు కూడా అప్పటివరకు పుట్టలేదట. వీళ్ళు ఆవిర్భవించాక సకల జీవ కళ్యాణం కోసం సంకల్పం చెప్పుకుని సృష్టిని కొనసాగిస్తూ ఉంటారు. ఇదిగో ఈ పాంచభౌతికమైన శరీరం మనది. మనలో భూమి, ఆకాశం, జలం, వాయువు, అగ్ని ఈ 5 కూడా ఈ శరీరంలో ఉన్నాయి. ఇది పాంచభౌతిక శరీరం. దీనిని ఈ భూమి మీద మాత్రమే ఉంచేలా ఏర్పాటు చేశారు వాళ్ళు. భూమి మీద మాత్రమే ఉండగలం మనం. ఆకాశంలో ఎక్కువ కాలం ఉండలేం, జలంలో ఎక్కువ కాలం ఉండలేం. ఎక్కువ కాలం జలంలో ఉంటే శరీరం తెలియకుండానే కృశించి నశించిపోతుంది. జలంలో ఉండాలంటే కూడా మళ్ళీ భూమి ఉండాలి వీడికి బతకడానికి. అందువల్ల కేవలం భూమి మీద మాత్రమే బతకగలడు ఈ ప్రాణి, ఇంకెక్కడా బతకలేడు. ఆకాశం, జలం, అగ్ని, వాయువు వీటిల్లో బతకలేని స్థితి వీడికి కల్పించారట పరమాత్మ. అందుకే సకల జీవులకి కేవలం నివాసయోగ్యం వసుంధర మాత్రమే. అన్యగ్రహాలు జీవరహితము అంటే ఈ మానవులకి మాత్రం నివాస స్థానం కాదు. కానీ కలియుగంలో ఈ అన్యగ్రహాలు ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా రాశాడు నాకు ఒక్కోసారి తెల్లబోతా అన్నమాట. ఏనాటి పుస్తకాలు ఇవి? ఆనాడే అన్యగ్రహాల్లో కూడా నివసించవచ్చేమో అని పరిశోధనలు చేసి చివరికి ఉన్న గ్రహాన్ని వాడు చేసుకుంటారట. ఇక్కడ ఉండలేరు, అక్కడ ఎలాగో వాడు వెళ్ళిన వాళ్ళు కొంతకాలం పోయిన తర్వాత శాశ్వతంగా నివాసం ఉండలేక ఉన్న శరీరాన్ని నాశనం చేసుకుంటారని చెప్పారు. అన్యగ్రహాలు మానవులకి చచ్చిన నివాసం కాదు. ఈ మధ్యన తమాషా, లాస్ట్ ఇయర్ హ్యూజ్ టన్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా భాగవత్ సప్తాహం చేశాను. ఆ సప్తాహం చేసినప్పుడు నన్ను ఆ నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉంటుంది, దాన్ని నాసా అంటారు, దాన్ని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ ఆఫీసర్ అనమాట, అందులో పనిచేస్తున్న ఆయన వాళ్ళ ఇంట్లో సప్తాహం పెట్టించారు. వాళ్ళ తమ్ముడు గారు కొడుకు ఇక్కడ సిద్దిపేటలో ఉంటాడు. ఆ తమ్ముడు గారు ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళాడు వాడు కూడా. ఆ కుర్రాన్ని నాసాలోకి వెళ్ళిన తర్వాత అన్నీ చూపిస్తూ ఉన్నప్పుడు ఏమయ్యా చంద్రగ్రహానికి వెళ్ళడానికి దానికి ఇవన్నీ చూపిస్తున్నారు వీళ్ళు, నువ్వు కూడా ఎప్పుడైనా పరిశోధన చేసి అక్కడికి వెళ్ళి నివాసం పెట్టుకుంటావంటే ఎందుకు గురువుగారు మీరే కదా పురాణాలు చెప్పారు అన్యగ్రహాలు మనకు పనికిరావని, అక్కడికి వెళ్ళి అన్యగ్రహాలకు వెళ్ళి ఆగ్రహం పొందడం కంటే నేను అంతరిక్షానికి వెళ్ళాను పరిశోధన చేయను ఇక్కడే ఉండి డాక్టర్గా బతుకుతానండి అన్నాడు ఆశ్చర్య. వద్దు అన్నాడు. పురాణం చెబితే వింటారు కొందరు, విన్నది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మరీ పట్టించుకుంటున్నారు, మరీ శ్రద్ధగా ఉన్నారు, మనమేం బెంగెట్టుకోకర్లా మన సంస్కృతి పోతుందని. ఇక్కడేమో అక్కడ సంస్కృతి తెచ్చుకుంటుంటే అక్కడ వాళ్ళు మన సంస్కృతి కోసం వెంపర్లాడి గిందుకు పోతున్నారు. ఈ మధ్యనే తానా వెళ్ళారు మన కృష్ణ గారు, అక్కడ అద్భుతంగా ఎలా ఉందో ఆ వాతావరణం చూసి చెప్పారు అక్కడ పరిశోధన చేసి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మహాత్ములైన వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా ఉంటారు. వాళ్ళు చెప్పారు అన్యగ్రహములు జీవరహితములు శూన్యములు, అక్కడికి వెళ్ళడం అనవసరం ముప్పే, నీకు దానివల్ల లాభం లేదు, అక్కడ నీకు పప్పు ఉప్పు దొరకవు అది నీకు ముప్పు, వెళ్ళాలని ప్రయత్నించడం తప్పు, అన్యగ్రహం నీకు అనుగ్రహం కాదు, జీవగ్రహాలు ఇక్కడే ఉండండి అని చెప్పారు. అనేక పుణ్యతీర్థాలు పవిత్ర భారత వర్షాది దేశాలు ఈ భూమి మీద పెరుగుతాయి. ఇంకా చాలా భూములు ఉంటాయి, అందులో ప్రత్యేకంగా భారతవర్షం మాత్రం పుణ్యభూమి, తక్కిన భూములు కర్మభూములే తప్ప ఇంత పుణ్యభూములు కావు. వసుధ కాంచన భూమి, బంగారు భూమి, ఇక్కడ స్వర్ణాది సకల లోకాలు లోహాలు ఉంటాయి, ఇనుము ఉంటాయి, ఇంకా ధాతువులు ఉంటాయి, నవరత్నాలు ఉంటాయి, వజ్రం వంటి అమూల్య రత్నాలు ఉంటాయి, వివిధ సత్యాలు ఇస్తుంది, అందుకే దీన్ని వసుంధర అంటారు. ఈ వసుంధరకి ఊర్ధ్వలోకాలలో 7 లోకాలు ఉన్నాయి, సప్త స్వర్గాలు అంటారు, అడుగున 7 పాతాళాలు ఉన్నాయి, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాలు, వెరసి 14 లోకాలు అంటారు వీటిని. వీటన్నిటికీ మధ్యలో అసలు సిసలైన మానవ జీవితానికి ఆధారం ఇదొకటే, అందుకే ఈ భూమికి ఇంత పేరు. భూమి అంటే సాక్షాత్ అమ్మవారే. నశ్యరాణి చ విశ్వాని కృత్రిమా కృత్రిమాణి చ ప్రళయే ప్రాకృతే బ్రహ్మన్ బ్రహ్మణశ్చ నిపాతనే. కృత్రిమం అకృత్రిమం అని విషయాలు రెండు. కృత్రిమ విషయాలు అంటే మానవులు లాంటి వాళ్ళు తమ స్వార్థం కోసమో తమ ఉపకారం కోసమో తమ బతకడానికో సృష్టించుకుంటారట, హైబ్రిడ్ అనమాట ఇవన్నీ. అవి తమంత తాము పుట్టిన వెంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చిన ప్రకృతి సృష్టి, రెండూ నశించేవే. కానీ ప్రాకృతిక సృష్టి ఎక్కువ కాలం ఉంటుంది, అప్రాకృతిక అంటే కృత్రిమ సృష్టి ఏమో నాశనం అవుతూ ఇతరులకు కూడా విధ్వంసం కలగజేస్తుంది. అకృత్రిమమైనదే శాశ్వతం, కృత్రిమమైనది మాత్రం ఎప్పటికీ ప్రమాదమే. బ్రహ్మ కూడా నశిస్తాడు చివరికి ప్రాకృత ప్రళయ కాలంలో. ఈ సృష్టి కాలంలో మళ్ళీ రెండోసారి భూమి నశించిపోయాక జలంలో కలిసిపోయాక మళ్ళీ విష్ణుమూర్తి వరాహమూర్తి దాన్ని ఉద్ధరిస్తాడు, దానికి వరాహ కల్పం అని పేరు. ముందేం చెప్పాము, విరాట్ పురుషుడి నుంచి రోమకోపం నుంచి రేణువంత పుట్టింది భూమి, దానికి మధుకైటవుల మేధస్సు అదుక్కుంది, దాంతో గుండ్రంగా ఇంత భూమి ఏర్పడింది. తర్వాత ఇది మళ్ళీ జలప్రళయంలో కలిసిపోయింది. కలిసిపోయినప్పుడు భూదేవిని మళ్ళీ ఎవరు ఉద్ధరించారు? ఈసారి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో తెల్లని పంది రూపంలో ఉద్ధరించాడు, అందుకే దానికి వరాహకల్పమని పేరు. మన సంకల్పంలో ఏం చెబుతున్నాం, శ్వేతవరాహకల్పే అని చెప్పట్లా, ఆయనే ఆ కల్పంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ భూమి ఇప్పుడు మళ్ళీ మూర్తి భవించి మనకి దర్శనమిచ్చింది. వరాహమూర్తి దానిని పైకెత్తాడు కాబట్టే వరాహమూర్తికి విష్ణు భార్య, అందుకే శ్రీదేవి భూదేవి సమేత నారాయణుడు అన్నారు. భూదేవి కూడా శ్రీదేవితో పాటు ఈ విష్ణుమూర్తికి భార్య అయ్యింది. సాక్షాత్తు ఈ మాట వేదం కూడా చెప్పింది. ఇదిగో అలాగా వరాహ రూపంతో విష్ణుమూర్తి అనుగ్రహించినప్పుడే నరకాసురుడు పుట్టుకొచ్చాట ఆవిడికి, నరక లోకం పుట్టిందట, కుజగ్రహం కూడా పుట్టుకొచ్చింది. ఘటేశ్వరుడు అనేవాడు ఒకడు పుట్టుకొచ్చాడు, ఇతన్నే సుయసుడు అంటారు. నారదుడు మళ్ళీ అడిగాడు, ప్రభు సమస్త భూమి కూడా జలంలో కలిసిపోయినప్పుడు వరాహకల్పంలో ఈ భూమిని మళ్ళీ పైకి ఎలా తీసుకొచ్చాడు స్వామి? అలా పైకి వచ్చిన భూమిని ఎవరు పూజించారు? ఎందుకయ్యా ఈ భూమి అంటే ఇంత తీపి అందరికీ? ఎందుకో తెలియదు కానీ భూమి మీద ఒక అంగుళం పక్కవాడికి ఇవ్వాలంటే బెంగ వచ్చేస్తుంది, అంత బాధ. దీనికోసం తహతహలాడతారు, కారణం ఏమిటి ఇది కూడా చెప్పు నాకు. ఆ వరాహేశ్వరుడు సకల దేవతలు ఆఖరికి విష్ణుమూర్తి కూడా కోరలతో పైకెత్తాక భూమిని పూజించిన తర్వాత భారీగా స్వీకరించాట, ఎందుకని అమ్మవారి కళ కనుక. అమ్మని పూజించకుండా భారీగా స్వీకరించే అధికారం లేదు అక్కడ కూడా. దాన్ని బట్టి ఈ భూమి ఎంత గొప్పదో తెలుస్తున్నది. ఇవి నాకు చెప్పు, ఇది కళ్యాణ కథ కదా అనగానే ఈ కట్టలు చాలా గొప్ప ఉండవు. అసలు భూమి మీద మనం ఏం చెయ్యాలి, నేల మీద కొన్ని వస్తువులు పెడితే ఎంత పాపం, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పుకొస్తాడనమాట. శ్రద్ధాశక్తులతో విని భూమి లేని పాపాలు తొలగించుకోమన్నారు. ఈ కథ ప్రత్యేకంగా వినడం వల్ల లాభం ఏమిటో చివరిన ఫలితంలో చెబుతాడు. కొంతమంది అన్యాయంగా దేవభూములు ఆక్రమించుకున్నా, లేక తమ భూములు కొనుక్కున్నవి ఇతరులు కొట్టేస్తుంటే రక్షించుకోలేక, లేక భూదానం చెయ్యని పాపాలు కానీ భూమి మీద చెయ్యరాని దోషాలు చేస్తే కానీ ఆ దోషాలన్నీ పోతాయన్నారు. ఇళ్ళు లేక బాధపడే వాళ్ళు ప్రత్యేకంగా పూర్వం దీనిని తెల్లవారుజాము లేచి పారాయణ చేసేవారట 40 రోజులు. వాళ్ళకి సొంత ఇల్లు వచ్చేదిట, అంత గొప్ప ఘట్టం అన్నమాట ఇది. నారాయణ ఋషి నారదుడు ఈ మాట చెప్పగానే సమాధానం చెప్పాడు, అత్యంత నిగూఢం మహాప్రాచీనం చెబుతున్నాను విను. ఆ సమయంలో జగత్తంతా జలప్రళయంలో మునిగిపోయింది, అప్పుడు ఈ భూమి కూడా సముద్రంలో కలిసిపోయింది. ఈ భూదేవి సర్వనాశనం చెయ్యాలి ఈ భూమిని అనుకున్నాడు ఒక పరమ పాపాత్ముడు. అదిగో వాడే హిరణ్యాక్షుడంటే. అప్పుడు వాళ్ళంతా నీళ్ళల్లోనే తిరిగేవారు, మరి భూమి లేదుగా, ఆధారం లేదుగా. కశ్యప ప్రజాపతి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ కశ్యప ప్రజాపతికి చాలామంది భార్యలు ఉన్నారు. అందులో ఇద్దరు భార్యలు, పెద్ద ఆవిడ అదితి, రెండో ఆవిడ దితి. అదితి కొడుకులంతా దేవతలు, దితి కొడుకులు రాక్షసులు. ఈ దితి ఒకనాడు సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కామం పుట్టి కామోద్రిక్తురాలై భర్త దగ్గరికి వెళ్ళి వెంటనే ఒక వేశ్యలాగా కొంగుబుచ్చుకుని, ఏమైనా ఇప్పుడు నేను కామోద్రిక్తురాలయ్యాను, కోరిక తీర్చమదిట, ఓసి పాపాత్మురాలా, ఇది సంధ్యా సమయం, ఈ సమయంలో భార్యాభర్తల సాంగత్యం పనికిరాదు, దీనివల్ల దౌర్భాగ్యులు పుడతారు, లోకం నాశనం అయ్యే కొడుకులు పుడతారే బాబు అంటే వినలా. సరే భార్య వాడ కాదనలేక ఆవిడ కోరిక తీర్చాడు. తదనంతరం స్నానం చేసి సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేశాడు. అప్పుడు ఆవిడ గర్భం ధరించగానే లోకమంతా వణికిపోయిందిట, లోకాల్లో పిడుగులు పడ్డాయట. అప్పటికి భూమి లేదు, జలంలోనే అల్లకల్లోలం వచ్చిందనమాట. అప్పుడు ఆవిడ కంగారు పడి, ఏమండో పుట్టేవాడు దౌర్భాగ్యుడు పుడతాడేమో భయంగా ఉంది నాకు, లేనిపోయిన అపరాధం చేశానంటే చెబితే విన్నావు కాదు, నీకు పుట్టే ఇద్దరు కొడుకులు రాక్షసులు, వాళ్ళు క్రూరులు, వాళ్ళలో ఒకడు భూమిని తెగతవ్వేస్తాడు, భూమిని ఏడిపిస్తాడు, చివరికి విష్ణుమూర్తి చేతిలో చస్తాడు, రెండో వాడు కొడుకునే పీడిస్తాడు, వాడు విష్ణువు చేతిలో చస్తాడు అనగానే సంతోషించిందిట ఆవిడ. అదేమిటో సంతోషిస్తున్నామంటే, నా కొడుకులు చస్తే చచ్చారు, విష్ణువు చేతిలో చస్తే చాలు సంతోషం, ఏ బ్రాహ్మడో శాపం పెడితే లేనిపోని కూడా వాడు నరకానికి పోతాడు, విప్రశాపం చండాలుడి చేతిలో చావడం దరిద్రం, అందువల్ల పొరపాటున అలా చావకూడదు, హాయిగా విష్ణువు చేతిలో చస్తే కొడుకులు మోక్షమైనా పొందుతారు అన్నదట. అదిగో ఆ పుట్టిన వాళ్ళలో చిన్నవాడు హిరణ్యాక్షుడు, రెండోవాడు హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు అని ఎందుకు పేరిట్టారు? హిరణ్యం అంటే బంగారం, బంగారం లాంటి కళ్ళు కలిగిన వాడు అని అర్థం. బంగారం లాంటి కళ్ళు అంటే వాడికి మొదటి నుంచి బంగారం అంటే పెచ్చట, ఒకటే బంగారం, ఒకటే బంగారం, గోల్డ్ గోల్డ్ గోల్డ్. ఆ బంగారం భూమిలో ఉందని చెప్పారట వాడికి ఎవరో. బ్రహ్మ గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు చెప్పాడు, నాన్న నాకెందుకో బంగారం అంటే పెచ్చగా ఉంది, ఎక్కడుంటుందంటే నువ్వు నీళ్ళల్లో ఉన్నావు, నీళ్ళల్లో బంగారం దొరకదురా, భూమి ప్రస్తుతం సముద్రంలో కలిసిపోయింది, పాతాళంలో ఎక్కడో ఉంది, ప్రళయంలో, ఇప్పుడిప్పుడే సృష్టి జరుగుతోంది, నువ్వు దౌర్భాగ్యుడు ఈ టైంలో పుట్టావు, నీకేమో బంగారం అంటావు, ఆ భూమిని తవ్వేవంటే అందులో బంగారం ఉంటుంది అన్నట్ట బ్రహ్మ. వెంటనే వీడు బంగారం ఎక్కడుందా అని భూమి కోసం వెతికాడు, కానీ భూమి కనపడలా. కనపడకపోతే చివరికి ఏం చేశాడు, బ్రహ్మని మళ్ళీ ప్రార్థించాడు, నువ్వేమో భూమిలో బంగారం అంటావు, ఆ భూమి ఏమో నీటిలో ఉందిట, ఎక్కడుందో తెలియడంలా, దాన్ని తేవాలంటే బలం కావాలి, ప్రపంచంలో దేన్నైనా ఎత్తగలిగే శక్తి, మంచి ధైర్యం, పరాక్రమం ఇవన్నీ నాకు ప్రసాదించు అన్నట్ట. ఇస్తున్నాను, నీతో ఎవడు యుద్ధం చేసినా ఓడిపోతాడు, నిన్ను జయించగలిగే వీరుడు ఒక్కడే ఉన్నాడు, వాడు మా నాన్నగారు, మా బాబు అన్నట్ట. సంతోషపడిపోయాడు ఈయన. ఇంకక్కడి నుంచి ఈ బలం వచ్చింది కదా, విజృంభించి ఎక్కడ భూమి అని ఎవరిని అడిగినా చెప్పట్లా. ఆ సమయంలో వీడికి తీట చేతులకి బలం, అందుకని అడ్డమైన వాడి దగ్గరికి వెళ్ళాట, రాండిరా నాతో యుద్ధం చేయండి అన్నాడు. ఆ కాలంలో కొద్దిమంది ఉన్నారు మరి దిక్పాలకులు లాంటి వాళ్ళు, ఎక్కువ మంది జనాభా లేని రోజులు అవి. అందులో వీడు ముందు వెళ్ళి తిన్నగా ఉండక వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణదేవ గదాయుద్ధంలో గొప్పవాడి వట, నాతో యుద్ధానికి వస్తావా అన్నట్ట. నేను యుద్ధం నీతో చేయలేనయ్యా, ప్రస్తుతం రిటైర్ అయిపోయి పక్కన పెట్టేశాను, ఆయుధాన్ని విడిచిపెట్టేశాను, నీతో యుద్ధం చేయాలంటే, నీ కోరిక తెచ్చాలంటే ఒకడే ఉన్నాడు, భూదేవి సముద్రంలో మునిగిపోయింది, ఆవిడ్ని నువ్వు పట్టుకున్నావు అనుకో, ఆవిడ దగ్గరికి భగవంతుడు స్వయంగా వస్తాడు, అప్పుడు యుద్ధం జరుగుతుంది అన్నట్ట. నాయన ఆ భూమి దగ్గరికి వెడితే బంగారం వస్తుందనే నేను ఇంతకాలం తపస్సు చేశాను, అసలు భూమి ఎక్కడుందో తెలియక అల్లాడిపోతుంటే మళ్ళీ భూమి దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకో, అప్పుడు విష్ణు వస్తాడు, ఆయన పంది రూపంలో ఉంటాడు, నీతో యుద్ధం చేస్తాడు, నీ చేతులు తీట తీరుతుంది, యుద్ధం అంటావు, అసలు ఆ భూమి ఎక్కడుంది? సరే వీడిని చంపాలి, వీడంతు చూడకపోతే లోకానికి ఇబ్బంది, భూమి ఎక్కడుందో చెప్పగలిగే వ్యక్తి ఒక్కడే, ఎవరు? వరుణుడే, ఎందుకంటే జలాది దేవత, నీటిలో ఉందది, అందుకని నీరు అలా కొంచెం పక్కకి తీసి అదిగో చూసుకో అన్నట్ట. భలేవాడివయ్యా, నువ్వు మంచివాడు, చాలా సంతోషంగా ఉంది, నాకు భూమిని చూపించావని రివ్వున నీళ్ళలోకి చొచ్చుకుపోయాడు వాడు. ఆ భూమి దగ్గరికి వెళ్ళాడు. ఈ దుర్మార్గుడు మీదకు వచ్చేస్తూ ఉంటే వణికిపోయింది భూదేవి. స్త్రీ రూపం ధరించి ఆ భూమి, తనకి భూమికి రెండు రూపాలు ఉంటాయని చెప్పాగా, ఒకటి గోళాకారం, ఒకటి స్త్రీ రూపం, దేవతా రూపం. వణికిపోయింది, వెంటనే కంగారు పడిపోయింది. వాసుదేవ పరంధామ నారాయణ రక్షించు బాబు అని మొరబెట్టుకున్నదట. ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో బ్రహ్మదేవుడు సంధ్యావందనం చేస్తున్నాడు. పాపం కొద్దిమంది ప్రజాపతులు మాత్రమే ఉన్నారుగా, మరీచి, కశ్యపుడు లాంటి ప్రజాపతులు. వాళ్ళు ఆ బ్రహ్మ చుట్టూ చేరి నమస్కరిస్తున్నారు. వాళ్ళు వచ్చి బ్రహ్మకి నమస్కరిస్తూ ఉంటే భూదేవి ఏడుపు బ్రహ్మ చెవిలో పడింది. బ్రహ్మగారు దివ్య దృష్టితో చూశాడు. అమ్మ దుర్మార్ కూడా హిరణ్యాక్షుడు భూమి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆవిడని అంతు చూసేస్తాడేమో అని కంగారు అడుతున్నట్ట. ఈలోపే వాడు వెళ్ళిపోయాడు. భూదేవి, ఇక్కడ దాక్కున్నావా, నాకు బంగారం పిచ్చ, బంగారం కంటితో చూడాలి, అందుకే నాకు కనకాక్షుడని బిరుదిచ్చాడు ఆయన. ఇప్పుడు దొరికావని వెళ్ళి భయంకరమైన తన గదతో దాన్ని కొళ్ళబొడిచి ఆ భూమి గడ్డలు పీకి లోపలున్న ఖనిజమంతా లాగేయడం మొదలెట్టాట. భూమిని కంపించిపోయింది. రక్ష, రక్ష, పుండరీకాక్ష అని ఏడ్చింది ఆవిడ. సరిగ్గా అలా ఏడుస్తున్న సమయంలో బ్రహ్మగారు ధ్యానంలో ఉండగా ఆయన ముక్కులోంచి గాలి బయటకు వచ్చింది. ఆ గాలిలోంచి చూస్తూ ఉండగా చిన్న రేణువంత పంది బయటకు వచ్చింది, బుల్లి సూక్ష్మమైన పంది. చూస్తుండగా బొటన వేలయింది, అలా పెరిగిపోయింది. మహా భయంకర రూపం ధరించింది, దిక్కులు వ్యాపించింది ఆ పంది. తెల్లని వరాహం, ఆయనే యజ్ఞవరాహమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి. ఆది వరాహమూర్తి అయ్యాడు, విజృంభించాడు, ఒక్కసారి నీళ్ళల్లో దూకేశాడు. వెంటనే ఆనందపడిపోయారట. దేవ యజ్ఞేశ్వర జతం జతంతే పరమేశ్వర యజ్ఞభావన శోకరకరాగా. దేవ యజ్ఞేశ్వర, నీకు జయం కలుగుగాక. ఈ పంది రూపంలో ఉన్న స్వామి నీకు నమస్కారం. నీవు విష్ణువి, నువ్వు జిష్ణువు, నీవు జయం తప్ప అపజయం ఎరగని వాడివి. సర్వాంతర్యామి వినువు, సర్వలోకైక నాయకుడి వినువు. సకల జగత్తుని ఎప్పటికప్పుడు పోషణ చేసి రక్షిస్తావు, రక్షిస్తావు, కాపాడతావు కాబట్టి నిన్ను భర్త అన్నారు. బ్రహ్మని నేను సృష్టి చేస్తే ఆ సృష్టిని పోషిస్తావు నీవు. ఈశ్వరుడు లయం చేస్తాడు, నీకు నమస్కారం చేస్తాను, భక్తితో ప్రార్థన చేస్తాను. ఆర్తనాదం చేస్తోంది భూదేవి, ఆ భూమిని రక్షించు, అసలు భూమే లేకపోతే ఏమైపోతాం. ఆమె ప్రకృతి యొక్క అంశస్వరూపిణి, అసలు జగత్తులన్నీ సృష్టి దాని మీద చెయ్యాలని నేను సంకల్పిస్తూ ఉంటే ఈ రాక్షసుడు పుట్టుకొచ్చాడు. ప్రభో, వాణ్ణి సంహరించు, భూదేవిని రక్షించమనగానే స్వామి అందుకే పుట్టానని ఆ తెల్లని ముట్టిని ఊపుకుంటూ, ఆ తెల్లని రూపానికి తోడుగా కోరలు కూడా మెరిసిపోతున్నాయి తెల్లగా, దంతాలు ఏనుగు దంతాల్లాగా. దానితో యజ్ఞేశ్వర స్వామి చతుర్భుజుడై సముద్రంలో ఈదుకుంటూ భూమి ఉన్న చోటికి వెళ్ళాడు. వెళ్ళి అమాంతంగా కుడి చేత్తో ఆవిడ పుచ్చుకున్నాడు మనవాడు, వాలీబాలో పుట్టుబాలో పుచ్చుకున్నట్టుగా పుచ్చుకుని కోరల మీద పెట్టాడు. ఈ మూర్ఖుడు ఆగ్రహించి తాను ఆక్రమించాలనుకున్న భూమిని స్వామివారు రక్షించగానే వెనక ముందు ఆలోచించకుండా, ఓయి పంది ఘన సూకర్ర మూఢాధమ మూర్ఖుడా అధమ, ఓ పంది అన్నాడు, నోటికి వచ్చినట్టు తిట్టాడు. వనచరమే రీతి ఇప్పుడు వనచరమయ్యన్, అడవులలో తిరగవలసిన పంది వచ్చేమో నీళ్లలో తిరుగుతోంది, వనచరం వనచరమయ్యింది ఏమిటన్నాడు. వనచరము అంటే అడవుల్లో తిరిగేదని ఒక అర్థం, వనము అంటే నీరు, సముద్రంలో తిరుగుతున్నావేమన్నాడు. ఇలా రెండు శ్లేష పదాలు వాడాడు. అనగానే ఆయన ఏం మాట్లాడలా, వాడు వెనక నుంచి వచ్చి గత్తో కొట్టేట, భయంకరమైన తిట్లు తిట్టేట. ఎన్ని తిట్టినా స్వామివారు ఏం పట్టించుకోవడంలా. ఒక ముక్కలో చెప్పాలి అంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అయ్యిందన్నారు. ఆ సమయంలో వర్షం వస్తే దానికి లెక్కలేదు, ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని తిట్టినా పట్టించుకోవట్లా. స్వామి నిర్వికారంగా పైకి వచ్చేశాడు, నీటి పైభాగానికి వచ్చాడు. ఉపరితలానికి రాగానే ఆ భూమిని కోరల మంచి తీసి అలా విసిరేట పైకి, అక్కడ నిలబడిపోయింది అంతే ఆధారం. ఆ నీటి పైభాగంలో అలా నిలబడిపోయింది కదలడంలా, తన ఆధార శక్తితో నిలిపాడు. నిలిపి వెనక్కి తిరిగాడు. ఇప్పుడు ఇలా అనగానే ఆయన చేతిలోకి గౌమోదకి గద వచ్చింది. ఏమిరా ఇంత అక్కడి నుంచి వెనకాతల పంది అన్నావు, నిజమే పంది, నీలాంటి ఊర కుక్కల్ని చీల్చే పందిని నేను, నువ్వు గ్రామసింహానివి, నిన్ను చీల్చే పందిని నేను. మూఢుడా, తిట్టావు, రూపం లేదన్నావు, పందిని అన్నావు, ఎందుకు పనికిరానన్నావు, మాన మర్యాదలు లేవన్నావు. నిజమే, నాకు మానం ఏమిటి, మర్యాద ఏమిటన్నాడు. పరమాత్మడికి గౌరవం ఏమిటి, మరి అమర్యాద ఏమిటి, ఏమీ లేవు. ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయన నాకు మాయ లేకుండా బయటికి రాలేనన్నావు. నిజమే, నేను అమ్మవారి దగ్గర ఉండే వైష్ణవ మాయని సేకరించి మాయతోనే పుడతాను. ఇక బలం లేదన్నావు, బలం ఉందో లేదో ఇప్పుడు యుద్ధానికి రా, గద కలుపు అనగానే వాడు కూడా గదాయుద్ధానికి దిగట. వరుణుడు చెప్పాడు నాతో యుద్ధం చేయగలిగే వీరుడు వినువని రమ్మన్నట్ట. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ఘోర గదాయుద్ధం చేశారు. ఢీ అంటే ఢీ అని కొట్టారు. తీవ్రమైన యుద్ధం జరిగింది. దేవ ఋషులు బ్రహ్మ పైనుంచి చూస్తున్నారట. ఏమిటి స్వామి ఇది, వీడితో ఆడుకుంటావు, అసలే కాసేపటికి సంధ్యా సమయం వస్తుంది, అసుర సంధ్యలో వీళ్ళకి బలం పెరుగుతుంది సుమా, రాక్షసులకి ప్రమాదం, చంపే వీణిని. ఈలోప రాక్షసుడు ఎగిరి విజృంభించి స్వామివాడి కుడి భుజం మీద కొట్టాట. ఆ చేతిలో ఉన్న కౌమోదకి కదా నీళ్లలో పడిపోయింది. ముక్కు మీద వేలేసుకున్నాడు బ్రహ్మ. అక్కడ ఉన్న ఋషులు వణికిపోయారు. శ్రీ మహావిష్ణువు చేతిలో గద పడగొట్టాడో వీడు దంపదగ వీడు అంతటివాడు అని. అప్పుడు మళ్ళీ అన్నట్టు బ్రహ్మ, స్వామి నువ్వు ఆడుకుంటున్నావు వీడితో సరదాగా యుద్ధం చేస్తున్నావు, ఇలా చెయ్యకు బాబు, గద కూడా పడగొట్టాడు, ఇక విజృంభించమని. కానీ స్వామి చిరునవ్వు నవ్వి సంకల్పమత్వంతో సుదర్శన చక్రాన్ని పిలిచి ఆ సుదర్శన చక్రం విడిచాడు. వాడి శిరస్సు ఖండించి వాడిని చంపేశాట. ఆ రకంగా వాణ్ణి చంపి రక్షామణి శ్రీహరి ఆ మహావరాహవతారంలో భూదేవిని పైకి ఉద్ధరించి యథాపూర్వ స్థితి కల్పించాడు. ఆ తర్వాత బ్రహ్మగారు ఆనందపడి సృష్టి చెయ్యడానికి ఆరంభించాడు. భగవంతునిచే ఉద్ధరింపబడిన కారణం చేత వారాహి అని కూడా భూదేవికి పేరు వచ్చింది. ఆవిడ శ్రీరామచంద్ర ప్రభువుని మన శ్రీ వరాహ భగవానుని చూచిందిట, ప్రేమతో పూజించిందిట, దండ మెళ్ళలో వేసిందిట. అదిగో ఆ దండ సేకరించాడు ఆయన. భూదేవి, లక్ష్మీదేవికి ఎంత స్థానం ఉందో అంత స్థానం నీకు ఇస్తున్నా, లక్ష్మి ఎడమ ఉంటుంది, నువ్వు కుడి వక్షస్థలం మీద ఇక మీదట భార్యా రూపంలో విహరించు అన్నాడు ఆయన. అదిగో వారికి పుట్టినటువంటి కొడుకుల్లో శాశ్వతంగా నరకాసురుడు అనేవాడు ఒకడు పుట్టాడు, నరక లోకం పుట్టింది. ఆ తరువాత మహావీరాధివీరుడు సుశయుడు అనేవాడు కూడా పుట్టుకొచ్చాడు. వాళ్ళందరూ భూలోకంలో మంచి కీర్తి పొందారు, ఒక్క నరకాసురుడు మాత్రం అపకీర్తి పొందాడు. సాక్షాత్తు తన తండ్రి భగవంతుడిని గుర్తించలేక కృష్ణుడితో యుద్ధం చేసి వరకు ఆయన చేతిలోనే తెచ్చాడు. సత్యభామ చేతిలో చచ్చిపోయాడనేది అబద్ధం సుమా, కృష్ణుడే చంపాడు స్వయాన. వరాహ భగవానుడు తనకు ఆనందం కలిగించిన భూదేవిని వైష్ణవాస్త్రం ఇచ్చాట. మనకి భారతంలో కూడా వస్తుంది ఈ కథ. వైష్ణవాస్త్రం ఆవిడకి ఇచ్చాడు. ఆ అస్త్రం ఆవిడేం చేసింది, తనకిస్తే కొడుకు నరకాసురుడికి ఇచ్చిందిట. కొడుకు అంటే పక్షపాతం కదా, దాంతో నరకాసురుడు దేవతల్ని చావగొట్టి వారేశాడు. నరకాసురుడు చచ్చాక నరకాసురుడు కొడుకు భగదత్తుడికి ఇస్తాడు అస్త్రం ఆయన చచ్చేటప్పుడు. ఆ అస్త్రంతో అర్జునుడి మీద వేశాడు వాడు. అర్జునుడి మీదకి వస్తున్న అస్త్రాన్ని కృష్ణుడు ఏం చేశాడు, వెంటనే అది అర్జునుడి మీదకి వస్తే అర్జునుడు చంపేస్తుంది. ఇలా గుండెలు ఎదురుగుండా పెట్టి నిలబెట్టాట. లేకపోతే ఆ పూటతో అర్జునుడు వెళ్ళిపోవలసిందే భారత యుద్ధంలో. ఆ అస్త్రం వచ్చి కృష్ణుడికి తగిలి నేను వెళ్ళో కండువా వేసుకున్నట్టు పూలమాల వేసుకున్నట్టు అయిందని చెప్పారు. సుస్పష్టంగా చెప్పారు అక్కడ. మంచి అందమైన పూలమాలగా మరి వెళ్ళో పడిపోయిందిట. కాబట్టి పరమాత్ముడు కూడా ఒక్కొక్కసారి ప్రేమకులంగి వస్త్రం ఒక అస్త్రం ఇస్తే దాన్ని భరించడానికి మళ్ళీ ఇన్ని అవతారాలు ఎత్తవలసి వచ్చింది. వరాహ భగవానుడు వైష్ణవాస్త్రం ఇచ్చాక కళ్యాణి ఇంకేమన్నా వరాలు కావాలా అన్నట్ట. అబ్బే ఏమొద్దండి, కొడుకుల్ని ఇచ్చారు, లక్ష్మీదేవితో సమానంగా ఆదరించారు, లక్ష్మికి ఉన్నంత విలువ ఉంటుందన్నారు, భూలోకంలో నాకు చాలా విలువ ఇచ్చారు, నన్ను గురించి ప్రజలు కలలు కంటారని వరం ఇచ్చారు, నాలో అణువణువు చాలా విలువైందని వరం ఇచ్చారు, ఎంతకంటే కావలసింది ఏముంది అంటే, కళ్యాణి ఇంకొన్ని మాటలు చెబుతున్నాను విను, అందరికీ నువ్వు ఆశ్రయప్రదాయనివి, అందరూ నిన్ను ఆశ్రయించుకోవాలి, నిన్ను చూసే పూజించాలి, మహర్షులు మనువులు దేవతలు దానవులు అందరూ నిన్ను పూజించి ఆరాధిస్తారు. అమ్మా జలోచ్ఛ్వాసోజ్వల త్యాగ గృహారంభ ప్రవేశనే వాపి తటాకారంభే చ శుభే చ కృషి కర్మణి తవ పూజాం కరిష్యంతి సంభ్రమేణ సురాదయః మూఢాః ఏన కరిష్యంతి యాస్యంతి నరకంచతే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. భూదేవి, ఇక మీదకు నీ మీద ఇల్లు కట్టుకుంటారు, అలా ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన లేక గృహారంభం అనే పేరుతో నిన్ను పూజించాలి. తర్వాత ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశ సమయంలో కూడా మళ్ళీ ఆ ప్రత్యేకంగా కర్మ చెయ్యాలి, ప్రవేశం కార్యక్రమం చెయ్యాలి. వాపి నూతులు తవ్వినప్పుడు, కోప దిగుడు బావులు తవ్వినప్పుడు, తటాక చెరువులు తెప్పినప్పుడు, నదులకి ప్రాజెక్టులు ఏర్పాటు చేసినప్పుడు భూపూజ శంకుస్థాపన చేసి నిన్ను పూజించాలి. ఇంకా శుభ సమయములలో భూపూజ చెయ్యాలి. వ్యవసాయ ఆరంభకాలంలో ప్రతి వ్యవసాయానికి నిన్ను పూజించాలి. అలాగే దేవాలయాలు మొదలైన నిర్మించినప్పుడు కూడా దేవాలయాల్లో ప్రారంభ పూజ ప్రతిష్టా పూజ చెయ్యాలి. ఆ ప్రతిష్టా పూజ సమయంలో నీ మీద పుష్పాలు చల్లాలి, నిన్ను పూజించాలి, దేవతలంతా నిన్ను ఆరాధిస్తారు. ఒకవేళ పూజించకపోతేనో, ఈ మానవులు కానీ ఎవరైనా ఇలాంటప్పుడు గృహ శంకుస్థాపనలు చెయ్యం, ఏం చేయం, మాకు దేవుడు లేడు దేవుడు లేడని కొబ్బరికాయ కొట్టం అంటే అప్పుడు ఏమవుతుందో చెప్పారు. మూఢాహ ఏ నకరిష్యంతి, ఏ మూర్ఖులు ఇలాగా పూజ చెయ్యరో నిన్ను, యాస్యంతి నరకంతితే, వాళ్ళు నరకానికి వెళ్ళి సర్వనాశనం అవుతారు, వాళ్ళ దగ్గర ఎక్కువ కాలం భూమి ఉండదు, వాళ్ళకి పతనం తప్పదు అని స్వామివారు మాటిచ్చాడు. ఇప్పుడు ఆయన నారదుడు భూమిని ఎలా ఆరాధించాలో
ఆ విశేషాలు చెప్పమన్న గారే చెబుతున్నాను విను. మొట్టమొదట భూదేవి సాక్షాత్తు వరాహమూర్తి చేతే పూజింపబడింది. తర్వాత బ్రహ్మదేవుడు ఆవిడ్ని పూజించాడు. అంటే ఇంతటి భూదేవిని కూడా ముందు ఆరాధించినవాడు సాక్షాత్తు వల్లభుడు విష్ణువే. భార్యని భర్త భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిలబడుతుంది. కొంతమంది దాన్ని పట్టించుకోరు కానీ రామకృష్ణ పరమహంసకు కూడా అది తెలుసు గనకే శారదాదేవిని కాళికాదేవిని ఎలా పూజించాడో అలా పూజించాడన్నారు. దసరా పూజల్లో కొంతమంది తమ భార్యలను అలంకారం చేసి సువాసిని పూజ అనే పేరుతో భార్యను కూడా అమ్మవారి కిందే చూస్తారు. ఆ 4 రోజులు అంత భక్తితో కనీసం గౌరవించాలి. పాదాలకు పూజ చేసినా చేయకపోయినా భార్యను పూజించడం అనేది ఒక గొప్ప సంప్రదాయం పొమ్మన్నారు. బ్రహ్మదేవుడు ఈ వరాహస్వామి ద్వారా భూమిని ఆరాధించే మంత్రోపదేశం పొందాడు. ఆ మంత్రం చెబుతున్నాను విను. ఓం హ్రీం క్లీం శ్రీం వాం వసుధాయై స్వాహ ఇత్యనేన తు మంత్రేణ పూజిత విష్ణునాపుర. ఈ ఓం హ్రీం క్లీం శ్రీం వాం వసుధాయై స్వాహ అనే మహామంత్రంతో స్వయంగా శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూదేవిని పూజించాడు. ఇందులో ఓంకారం ప్రణవం. హ్రీం అనేది మాయా బీజము అన్నారు. ఇది చాలా గొప్ప బీజం. తర్వాత క్లీం కామరాజు బీజం అంటే మనస్సులో ఒక కోరిక కోరుకుని ఆ కోరిక తీర్చమంటే ఆ కోరిక తీరుస్తుంది అమ్మవారు. అటువంటి దివ్య బీజం అది. శ్రీం అనేదేమో ఐశ్వర్యం లక్ష్మీ బీజం. వాం అనేది భూమిని ఇచ్చే బీజం. ఈ బీజములతో భూదేవిని వరాహమూర్తి పూజించాడు. భూమిని ప్రతి వ్యక్తి ఎలా పూజించాలి అంటే ముందు భూదేవిని ధ్యానం చెయ్యాలట. మంత్రం ఇప్పుడు ఇందాక మనం చెప్పింది మంత్రం. మంత్ర జపానికి ముందే పంచ పూజలు చెయ్యాలి. ఆ పూజలు అయ్యాకే మంత్రాన్ని జపం చెయ్యాలి. అందులో మొట్టమొదట మంత్రమును ధ్యానం చేసే ముందుగా భూదేవిని ఒక అమ్మవారి రూపంలో భావన చేసి మన ఇంట్లో ఏదో ఒక కోణంలో కూర్చుని పూజ చేయాలి. వసుధా పూజ విషయంలో చాలా విచిత్రమైన మార్గాలు చెప్పారు. అందులో స్థలం ఉంటే ఆ స్థలంలో ఇల్లు కట్టాలనుకున్నప్పుడు నిత్యం ఆ స్థలంలోకి వెళ్ళి కాసేపు ఈ వసుధా ధ్యానం చేయాలి. ఇల్లు కట్టేసిన తర్వాత ఈశాన్య దిగ్భాగంలో ఆ ఇల్లంతా కూడా మరి భూమి మీదే ఉంది కదా, కాబట్టి ఈశాన్య కోణంలో కూర్చుని ఓ భూదేవి నీ అనుగ్రహంతో నేను ఇల్లు కట్టుకున్నాను, లేక నీ అనుగ్రహంతో ఈ స్థలం సంపాదించాను, నీ అనుగ్రహంతో ఈ పొలం వచ్చింది నాకు, నీ అనుగ్రహంతో లేక ఉండడానికో లేక ఇంకో దానికో ఈ భాగాలు పొందగలిగాం, ఈ భాగాలలో నిన్ను మేము పూజ చేస్తున్నాం. సర్వభూషణ భూషితం సర్వభూషణ భూషితం రత్నాధారం రత్నగర్భం రత్నాకర సమన్వితం బహిని శుద్ధం సుఖాధానం సస్మితం వందితం భజే. అమ్మా భూదేవి, నువ్వు తెల్లని సంపెంగ పువ్వు లాంటి వర్ణంతో ఉంటావు. సంపెంగల్లో కూడా తెల్ల సంపెంగలు పచ్చ సంపెంగలు అని ఆ పసుపచ్చ సంపెంగలు అని రంగులు ఉన్నాయి. అందులో తెల్లని సంపెంగ లాంటి వర్ణం కలిగిన దానివి. వందలాది చంద్రులు ఏ తెల్లని కాంతితో ఉంటారో తల్లి, నీవు కూడా అటువంటి కాంతిస్వరూపిణి. తల్లి, నీవు రూపం ధరించినప్పుడు నీ ఒళ్ళంతా గంధం పూసుకుంటావు. అంచేత చందన ఉక్షిత సర్వాంగీం, నీ అవయవాలంతటా గంధం పూయబడి ఉంటుంది. అనేక ఆభరణాలతో కూడిన దానివి. రత్నాధారవి నీవు, అంటే అమ్మకి రత్నగర్భాని పేరు కదా, అమ్మవారు రత్నాలకు ఆధారం. ఈ తల్లి కడుపులో వేల కొలది రత్నాలున్నాయట. భూమిలో అడుగున ఎన్ని బంగారు గనులున్నాయో, ఎన్ని వెండి గనులున్నాయో, ఎన్ని రకాల నవరత్నాలున్నాయో తెలియదు మనకు. అందులో కొన్ని పీక్కుంటున్నాం మనం. ఒక స్థాయి దాటి పీకడానికి తవ్వేస్తే మొత్తం భూమి నాశనం అయిపోతుంది, తద్వారా లోక నాశనం అవుతుంది. భూమికి ఏమవుతుంది, భూమిని రక్షించడానికి పరమాత్మ ఉంటాడు. ఈ తవ్వేవాడిని చంపేస్తాడు, హిరణ్యాక్షుడిని చంపినట్టుగా. అందువల్ల తల్లిలో అనంతమైన రత్నాలు ఉన్నాయి, అనంతమైన సంపదలు ఉన్నాయి అటువంటి తల్లివి. సముద్రుడితో సమానురాలివి నీవు. బంగారము అగ్నిలో పుటం పెడితే ఏ విధమైన స్వచ్ఛమైన కాంతితో ఉంటుందో అటువంటి కాంతి కలిగిన బట్టలట అమ్మవారి వస్త్రాలు. వహిని శుద్ధములన్నమాట అటువంటివి. ఇంకా తల్లి ఎప్పుడు భూదేవి చిరునవ్వుతూ ఉంటుంది. భూదేవికి ఎప్పుడు కోపం రాదు, అసలు భూదేవికి ఉన్నంత సహనం ఎవరికి రాదు. అందుకే
భూమికి ఉన్నంత ఓర్పు ఉందండి అని వాళ్ళ మనం పూర్వం ఎవరైనా ఓర్పుతో ఉంటే, కానీ భూదేవికి కూడా ఏడుపు వస్తుందట. ఎప్పుడు నవ్వుతూ ఉండే భూదేవి ఏడుస్తుంది ఎప్పుడు? భూమి మీద పాపాత్ములు పెరిగినప్పుడు, అసత్యం పలికే వాళ్ళు పెరిగినప్పుడు, క్షుద్రులు అల్పులు హింసాపరులు పెరిగినప్పుడు, తన పుత్రులు పరస్పరం కొట్టుకు చచ్చిపోతున్నప్పుడు. వీళ్ళందరూ తన సంతానమే కదా తల్లికి, మనమందరం ఆవిడ సంతానం. మనలో మనం కొట్టుకు చచ్చిపోతే ఆవిడ చాలా బాధపడుతుంది, ఛీ ఈ దుర్మార్గుల్లో కొట్టుకుంటారు నా కొడుకులు అని బాధపడుతుంది. అందువల్ల ఆయా సందర్భాల్లో తప్ప తక్కిన వేళలలో ఆ తల్లి ఎప్పుడూ చిరునవ్వుతోటే ఉంటుంది అన్నారు. సస్మితాం ఆ తల్లి అంటే నవ్వుముఖం, వందితాం భజే అందరి చేత నమస్కారాలు అందుకుంటుంది. అటువంటి భూదేవి నీకు నమస్కారం. భూదేవిని పూజించే ముందు ఇది మొదటి ప్రార్థన. చాలామంది శంకుస్థాపన చేసేటప్పుడు గొయ్యి తీస్తారు. ఆ గొయ్యి తీసాక ఏదో రెండు అక్షతలు వేయడం ఆచమనం చేస్తే చేయడమో లేకపోతే పట్టించుకోరు, కానీ అసలు అమ్మవారికి భూదేవికి ఆ శంకుస్థాపన చేసేటప్పుడు గొయ్యి తవ్విన తర్వాత ఆ గోతిలో ముందు ధ్యాన శ్లోకాలు చదవాలి. ఇప్పుడు ఈ చెప్పిన శ్లోకాలు చదవాలి. తర్వాత దేవీ ఖడ్గమాల స్తోత్రంతో అమ్మవారికి ఆ భూమి మీద పసుపు కుంకాలతో పూజ చేయాలి. కొబ్బరికాయ కొట్టాక వరుసగా ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ సమర్పించాలి. ఇవన్నీ సమర్పించి సంపూర్ణంగా తల్లి అనుగ్రహం పొందాలి. ఇలా ధ్యానం చేస్తే భూదేవి సంపన్నత ఇస్తుందట, మనకు ఐశ్వర్యం ఇస్తుందట, పూజ పూర్తవుతుందట. కణ్వశాఖలో విష్ణువు చేసిన ఒక భూస్తోత్రం ఉంది. ఆ పూజ అయ్యాక అమ్మ ఇక్కడ శంకుస్థాపన చేశాను, ఇక్కడ ఇల్లు బాగుండాలి లేక ఆలయం బాగుండాలి ఇంకా బాగుండాలి, ఇదిగో ఇప్పుడు నిన్ను ఇలా స్తోత్రం చేస్తున్నాం, ఈ శ్లోకాలు విని ప్రసన్నురాలివికా అని మనం ఈ శ్లోకాలు చదవాలట. ఆ శ్లోకాలు కణ్వశాఖలో రాశారు, చేసిన వాడు ఎవరు? సాక్షాత్తు విష్ణుదేవుడు చేశాడు. ఆ శ్లోకాలు ఇక్కడ ఇవి చాలా జాగ్రత్తగా వినాలి. మరి ముఖ్యంగా జీవితంలో ఇల్లు లేక బాధపడేవాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ తర్వాత ఉపాసన చేయాలన్నారు. వీటిని స్థలం లేక బాధపడేవాళ్ళు, ఉన్న స్థలం వాస్తు దోషానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, అటువంటిప్పుడు ఇంట్లో ఇవి చదవడం మహాపుణ్యం. శ్రీ విష్ణురువాచ యజ్ఞ సోకర జాయాత్వం జయందేహి జయావహే జయే అజయే జయాధారే జయశీలే జయప్రదే. అమ్మా ఓ వసుధ, ఓ భూదేవి, నీవు యజ్ఞవరాహమూర్తిగా ఉన్న విష్ణువి భార్యవి, అటువంటి నీకు జయం కలుగ్గాక మాకు జయమియ్యి. నీవు జయవి అజయవి కూడా, మొత్తం జయం పొందడానికి ఆధారం నీవు, జయశీలవి నీవు, జయమును ప్రసాదిస్తావు. జయప్రదం అన్నమాట, జయప్రద అంటే జయమునిచ్చున్నది అని అర్థం. ఇది మొదటి శ్లోకం. ఇక రెండవ శ్లోకంలో సర్వాధారే సర్వబీజే సర్వశక్తి సమన్వితే సర్వ కామప్రదే దేవి సర్వేష్టం దేహి మే స్థిరే. ఓ తల్లి, ఈ చరాచర జగత్తుకి నువ్వే మూలాధారం. నువ్వుంటేనే ఇళ్ళు, నువ్వుంటేనే ఊళ్ళు, నువ్వుంటేనే రాజ్యాలు, నువ్వుంటేనే ఈ నగరాలు. అంచేత అన్నిటికీ ఆధారం, అన్నిటికీ మూలం, అన్ని శక్తులతో కూడిన దానివి, అన్ని కోరికలు ఇచ్చే తల్లివి. నాకు ఇష్టములను ప్రసాదించు, నా ఇష్టములన్నీ తీర్చు. సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే సర్వసస్యహరే కాలే సర్వసస్యాత్మికేక్షితే అని మూడవ శ్లోకం. ఇందులో సస్యములకు అమ్మ నిలయమట. సస్యం అంటే పంట, పంటలకి నువ్వు మూలం, సర్వ పంటలకి మధ్యలో నువ్వు ఉన్నావు, అన్ని పంటల్ని ఇస్తున్నావు. పంట పండడం వేరట, ఇక్కడ ఇందులో మూడు మూడు మంత్రాల్లో మూడు చమత్కారాలు ఉన్నాయి. అసలు నీవు పంటలకి నిలయం. అమ్మవారి మీద మనం పొలం దున్నుతున్నాం, బియ్యం వేస్తున్నాం లేక గోధుమలు వేస్తున్నాం, పప్పులు వేస్తున్నాం, ఉప్పులు వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇవన్నిటికీ నిలయమయ్యి వాటిని కాపాడుతోందిట. కాపాడాక ఇంటికి రావాలిగా, ఇంటికి వచ్చేలో దొంగలు దోచుకుపోకూడదు, వరద వచ్చి వరదలో కొట్టుకుపోకూడదు, లేక ఇంకేదో గందరగోళం వచ్చి పోకూడదు. కాబట్టి అమ్మా పండిన పంట మళ్ళీ మా ఇంటికి రావాలంటే నీ అనుగ్రహం కావాలి. ఆ రకంగా పండిన పంటని మా ఇంటికి ఇచ్చే తల్లి నీకు నమస్కారం అంటున్నాడు. పంటని పండించే తల్లివి, ఆ పంటని కాపాడే తల్లివి, కాపాడిన పంటను వెళ్ళి మా ఇళ్ళకి చేర్చి మాకు పొట్టకి పోషణ కలిగించే తల్లివి నీవు, ఇన్ని తల్లులవు నీవు. సర్వ సస్యహరే అంతేకాదట, పంటలను వెళ్ళి హరించాలన్నా తల్లిట. అమ్మ కోపం వచ్చింది అనుకోండి, ఈ పంటని కొట్టుకుపోయేలా చేస్తుందట. మనం కొన్ని అపచారాలు చేస్తే, చెయ్యరాని పాపాలు చేస్తే వరద వచ్చినప్పుడు ఈ పంటలో కొట్టుకుపోయేలా చేస్తుందా తల్లి. సర్వ సస్యాత్మికే క్షితే, భూమి మీద అన్ని రకాల సస్యములకు ఆత్మ అవుతున్నావు. ఆత్మ అవ్వడం అంటే ఏ భూమిలో ఏ పంట పండాలో దాన్ని నా తల్లి మనకు తెలియజేస్తోంది. లేకపోతే మనకేం తెలుస్తుంది, ఫలానా తోటేమో మినుములే పండుతాయి, ఒక్కో చోట వరే పండుతుంది, ఒక్కో చోట ధాన్యమే, ఒక్కో చోట పప్పులే, ఒక్కో చోట మిరపకాయలే, ఇలా ఆయా ప్రదేశాలలో ఆయా పంటలకు ఆత్మ అవుతుంది అన్నమాట ఆ తల్లి. అమ్మా ఈ రకమైన నీకు నమస్కారం. ఇప్పుడు నాలుగవ శ్లోకంలో మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్ధే మంగళాంశే మంగళం దేహిమే పరం. నువ్వు మంగళస్వరూపిణివి, అంటే శుభస్వరూపిణివి, శుభములకు ఆధారము నీవు, నీవే మంగళం. మంగళాలు నీ మీద ఉన్న వాళ్ళకి ఇస్తావు, నీ మీద నివసించే ప్రజలకి, భూమి మీద నివసించే ప్రజలకి ఎప్పుడూ శుభాలు ప్రసాదించే తల్లివి, అటువంటి నీకు నమస్కారం. మంగళముల కోసం ఐశ్వర్యాన్ని ధనాన్ని అందజేస్తావు. మంగళములు నీలో ఒక్కొక్క భాగంలో ఇముడ్చుకున్నావు. చెట్లలో శుభం, పుట్టలలో శుభం, గుట్టలలో శుభం, కొండలలో శుభం, నదులలో శుభం, అన్నిట శుభాలే నీలో. అటువంటి నీకు నమస్కారం, మాకు మంగళములను ప్రసాదించు. ఐదవ శ్లోకంలో విష్ణువు ఇలా స్తోత్రం చేస్తున్నాడు. పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని పుణ్యాశ్రయే పుణ్యవతామాలయే పుణ్యదే భవే. ఓ జగన్మాత, నీవు పుణ్యములకు ఆశ్రయం, నీ రూపం పుణ్యస్వరూపం. అసలు పుణ్యములు నీలోనే పుడతాయి, నువ్వు ప్రాచీనురాలివి, పుణ్యాత్ములకు నిలయం. పుణ్యాత్ములు నీలి మీద ఉన్నారు కాబట్టే పాపాత్ములైనా మిగతా వాళ్ళైనా అంతో ఎంతో అన్నం తింటున్నారు. ఎంతోమంది పుణ్యాత్ములకు నీవు ఆధారమవుతున్నావు. మాకు పుణ్యమిచ్చేదానివి. స్త్రీ రత్నరూపే రత్నౌఘే రత్నసార వరే ప్రదే భూమే భూమిప సర్వస్యే భూమి పాలపరాయణే. అమ్మా భూదేవి, నీవు రత్నాల సారమిస్తావు, రత్నస్వరూపిణివి, రత్న గర్భవి నీవు. ఈ మహారాజులు ఉన్నారుగా, మహారాజులకి సర్వస్వం భూదేవి. అసలు భూమి అంటూ ఉంటేనే కదా రాజ్యపాలన అంటూ ఉంటుంది. కాబట్టి మహారాజులకి సర్వస్వం నీవే. నీవు భూపాలకులకు ప్రేమతో ఇస్తావు ఐశ్వర్యం. వాళ్ళ అహంకారానికి నీవుంటేనే నిలబడుతుంది. ఎవడన్నా నాకెంత రాజ్యం ఉందని డప్పాలు కొట్టుకోవాలంటే, రాజ్యం ఉండాలంటే నువ్వు ఉండాలి. కాబట్టి భూపాలుల అహంకారానికి రూపం నువ్వు. ఓ వసుంధర, నివసించడానికి నాకు భూమిని ఇయ్యి, భూమిని దేహి వసుంధరే. ఇలా ప్రార్థిస్తే తల్లి భూమి ఇవ్వకుండా ఉంటుందా? నాకు భూమిని ఇయ్యి తల్లి. ఇదం స్తోత్రం మహాపుణ్యం తాం సంపూజ్య చయపఠేత్. ఇది మహాపుణ్యప్రదమైన స్తోత్రం నారదా. భూదేవిని పూజించాక అక్కడ కూర్చొని ఈ స్తోత్రం పఠించేవాళ్ళు అనేక జన్మల పర్యంతం మహారాజులవుతారు, సౌభాగ్యం పొందుతారు. పైగా ఈ భూపూజ, ఈ భూస్తోత్రం పఠిస్తే భూదానం చేసిన పుణ్యం వస్తుంది అన్నారు. భూదానం చేయడం అంటే మాటలు కాదు, అది మహాఫలితం అన్నారు. ఎవడికైనా ఒక్క అడుగు దానం చేస్తేనే వాడు మహానుభావుడు అవుతాడంటే, ఇంకా వాడికి భూదానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో చెప్పలేం. ఈ స్తోత్రం చేస్తే భూదానం చేసిన పుణ్యం వస్తుంది. తర్వాత మరొకటి, కొంతమంది ఉంటారు భూమిని దానం చేసి దౌర్భాగ్యులు తిరిగి లాగేసుకుంటారట. పబ్లిక్లోనేమో అనౌన్స్మెంట్లు, ఇంటికి వెళ్ళాక ఏముండదు. తర్వాత ఏమో కొంతమంది ఇచ్చింది కూడా వెనక్కి లాక్కుంటారు. పట్టాలు రాసిచ్చి ఆ పట్టాలు క్యాన్సిల్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మహాపాపం చెప్పారు ఇక్కడ. ఏమని, భూమి దాన కృతం పాపం పుణ్యం లభతే పఠనాత్ జనః. ఇది చదవడం వల్ల భూదాన పుణ్యం వస్తుంది. దత్తాపహార జాత్పాపాన్ ముచ్చతే నాత్ర సంశయ. ఒక్కొక్కప్పుడు దానం చేసి దానము చేసిన భూమిని వెనక్కి లాక్కోవడం వల్ల ఏ పాపం వస్తుందో ఆ పాపం ఈ స్తోత్ర పఠనం వల్ల తొలగుతుంది. కోటాను కోట్ల జన్మలలో భూమి పాలకుడు తట్టువాడు. ఈ జన్మే కాదు, రాబోయే జన్మలు వస్తే ఒకవేళ ఆ జన్మలో కూడా మహారాజు అంతటి వైభవం వస్తుంది. మంచి స్థలాలతో ఇళ్లతో ఒక గొప్ప జమీందారై బతుకుతాడు వాడు.
అంబువీచి భూకననాత్ పాపాన్ ముచ్చతే సద్ధ్రువం, అన్యకూపే కోపదజాత్ పాపాన్ ముచ్చతే సద్ధ్రువం, పరభూశ్రద్ధజాత్ పాపాన్ ముచ్చతే నాత్ర సంశయ, భూమౌ వీర్యత్యాగ పాపా దీపాది స్థాపనాత్ తథా పాపేన ముచ్యతే ప్రాజ్ఞ స్తోత్రస్య పఠనాన్ మునే, అశ్వమేధ శతం పుణ్యం లభతే నాత్ర సంశయ.
ఇక్కడ చాలా గొప్ప మాట చెప్పారు.
అంబువీచి యుగంలో, ఆ కాలంలో భూమిని తవ్వకూడదు. సాధారణంగా ఆర్ద్ర నక్షత్రంలో భూదేవి రజస్సులు అవుతుందట. భూదేవికి కూడా రజోగుణం ఉన్నది. ఆర్ద్ర నక్షత్రం వచ్చినప్పుడు ప్రతి నెల ఆ భూదేవి బయట ఉంటుంది అన్నారు ఆవిడ ఋతుమతి. ఆ కాలంలో భూమిని తవ్వకూడదు. అందుకే శంకుస్థాపనలకు ముహూర్తాలు పెట్ట చూశారు మీరు ఎప్పుడు ఆర్ద్ర నక్షత్రంలో? నెలకోసారి ఆర్ద్ర నక్షత్రం వచ్చి తీరుతుంది. ఇంచేత 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో వరుసగా అశ్విని భరణి కృతిగా తిరుగుతాయి కాబట్టి అందులో ఆర్ద్ర వస్తుంది. మనం క్యాలెండర్లో ఆర్ద్ర నక్షత్రం వచ్చింది చూసుకోవాలి. ఆ రోజు భూమిని తవ్వడం మహాపాపం అని చెప్పారు.
అంబువీచి భూకననాత్ అంటే ఈ ఆర్ద్ర నక్షత్రం వచ్చినప్పుడు భూమిని తవ్వడం మహాపాపం. ఆ మహాపాపం ఇంకా దానికి ఇంకా చెప్పలేం, విముక్తి లేదు. ఆ పాపం పోవాలంటే ఈ స్తోత్రం చదవాలి. ఇప్పటికే చాలామంది తవ్వుంటారు. ఆఖరికి తవ్వడం అంటే ఒక్క శంకుస్థాపనకే అనుకోకండి, సరదాగా గురపం భూమిలో జింతితే కూడా అది పొడవడమే, అది మహాపాపమే. గూటిం పిల్లల కోసం నేల తవ్వుతారే, అది కూడా పాపమే. గోళీకాయలు అడుకోవడం కోసం భూమిని తవ్వడం కూడా ఆ రోజు పాపమే. తెలియక ఈ రోజంటే ఎవరికి సంస్కృతాలు పురాణ జ్ఞానాలు పోయాయి కాబట్టి తవ్వేస్తున్నారు. ఆ తవ్విన మహాపాపం ఈ స్తోత్రం వల్ల పోతుంది. ఇదొకటే కాదట, మరికొంతమంది ఏం చేస్తారంటే ఇతరులు అనుజ్ఞ లేకుండా వాళ్ళ స్థలాల్లో భూమిని తవ్వుతారట, బావిలు తవ్వుతారట. ఇతరుల స్థలాల్లో బావి తవ్వడం ఏంటి మహాపాపం? ఆ పాపం కూడా దీనివల్ల పోతుంది. పరుల భూమి అపహరించిన పాపం, ఒక గజం వాడికి తెలియకుండా అలా అలా సర్వేరాళ్ళు పక్కకి తోసి ఆక్రమించుకున్న పాపాలు ఉంటాయి, అవి దీనివల్ల పోతాయి. మీకు రహస్యం ఏంటో తెలుసునండి, కొంతమంది పుట్టినప్పుడు పొలాలతోటో భూమితోటో పుడతారు ఐశ్వర్యంతో. క్రమంగా పెద్దయ్యే కొద్దీ వాళ్ళ పొలాలు పోతాయి, వాళ్ళ ఇళ్ళు పోతాయి, లేదా వాళ్ళ భూములు పోతాయి, వాళ్ళ ఐశ్వర్యం పోతుంది. వాళ్ళు అయితే దౌర్భాగ్యుల దగ్గర చెయ్యి చాచి బతికే స్థితి, లేదా దరిద్రుల దగ్గర అడ్డమైన వాడి దగ్గర తమ సాటి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసి బతికే స్థితితో, అది ఇది కాకపోతే ముష్టెత్తుకు బతికే స్థితితో, దిక్కుమాలిన ఉద్యోగంతోటో ఇంకా అపవిత్ర దానాలు పుచ్చుకునే బతికే స్థితి వస్తుంది అని చెప్పారు. ఎందుకు వస్తుంది అంటే భూదేవిని ఈ అంబువీచి కాలంలో ఆర్ద్ర నక్షత్ర కాలంలో తవ్వినా ఇతరుల యొక్క స్థలాలలో మలమూత్ర విసర్జన చేసి వాళ్ళ దగ్గర ఉండే నీళ్లు వాళ్ళ అనుమతి లేకుండా తీసుకున్నా, లేక తెలుసో తెలియకో గోవుల్ని చితకదన్నినా, తెలియక గోవులు కొడతాం మనం, అలా చేసినా పరుల భూమిలో ఉండేటటువంటి మట్టి కొంత మన దొడ్లో తోలించుకున్నా, సర్వేరాళ్ళు జరిపి ఇతరుల స్థలం ఒక అడుగో అరడుగో కలుపుకున్నా, భూమి మీద వీర్యస్ఖలనం చేసిన వీళ్ళకి ఇలాంటి దౌర్భాగ్య స్థితులు వస్తాయి. ఈ పాపం పోవడానికి ప్రాయశ్చిత్తంగా ఈ శ్లోకాలతో ఈ స్తోత్రాన్ని విష్ణువు ఇచ్చాడు. విష్ణువుకి తెలుసు, తెలిసి కానీ తెలియక కానీ ఈ స్తోత్రం పఠనం చేస్తే వాడి దోషాలు పోతాయి. అసలు ఉందని తెలిస్తేగా ముందు మనకి. అందుకే తెలియకపోవడం అనేది కూడా దురదృష్టం. అనేక ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. మళ్ళీ మనం బాగుపడడానికి, మన జీవితం గొప్పదిగా చేసుకోవడానికి ఏమిటండి, చరసాల పాలైన వాడు బయటకు వస్తాడు సుందరకాండని కనుక రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో ఒక విధానంతో పారాయణ చేస్తే. అందులో సుస్పష్టంగా చెబుతాడు బద్ధో ముచ్చేత బంధనాత్తని. వాడు చరసాల్లో ఉన్నవాడు ఇంకా వీడు బయటికి రాడు బాబు అనుకున్నవాడు నిమిషాల్లో బయటకు వస్తాడు. అది అవి విధానాలు ఉన్నాయి. ఈ భూస్తోత్రం అంత గొప్పది. భూమి మీద దీపం పెట్టకూడదు. దీపారాధన చేసేవాడు ప్రమిదని ఆకు వేసి పెట్టాలి, లేదా అడుగును ఒక పళ్ళెం వేసి పెట్టాలి. ఒట్టి ప్రమిదని ఒత్తి కుందిని నేల మీద పెట్టి దీపారాధన చేయకూడదని శాస్త్రం. అందుకే పూర్వం చూసారు తులసి పాట దగ్గర వేసేటప్పుడు అడుగున ఒక పువ్వు అక్షతలైనా వేయాలి, కనీసం అక్షతలు వేయకుండా వేయరు. ఒక ఆకో తమలపాకో పెట్టి దీపారాధన అడుగును చేసేవారు. ఇప్పుడు ఉట్టిన దీపాల కింద పెట్టేయటమే. చిత్రం దేవుడి విగ్రహాలు కింద పెడతారు. భూదేవి చెప్పింది దేవుడి విగ్రహం ఎవడైనా తోమేటప్పుడు కింద పెడితే వాడు ఆ పాపాత్ముడిని నేను భరించరు, వాడికి వచ్చే నరకం అంతా ఇంత కదని చెప్పింది. ఇప్పుడు అవన్నీ వస్తాయి ముందు, ఇప్పుడు 9వ అధ్యాయంలో అవే వస్తాయి. ఆ పాప ప్రాయశ్చిత్తానికి, భూమి మీద దీపం పెట్టినటువంటి వాడికి విముక్తికి ఇది చెప్పారు. ఈ స్తోత్ర పాఠకులకి నిశ్చయంగా శతాశ్వమేధాలు 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు గురువు ఉండాలో? గురువు అంటూ లేకపోతే మానవుడు ఏమీ తెలియక చివరికి ఎందుకు కొరగాక భ్రష్టుడైపోతాడు. గురువు అంటే అందుకే దైవం అన్నారు, గురువు అంటే అందుకే జ్ఞానప్రదాత అన్నారు, దీపం అన్నారు. అనేక విచిత్రాలు, వాడి పాపాలు ఏమిటో, వాడికి ప్రాయశ్చిత్తాలు ఏమిటో తెలియజేసి నరకంలో పడకుండా అటువంటి వాళ్ళని కాపాడతాడు. కాబట్టి గురుణం ప్రపంచమంతా కలిసినా తీర్చుకోలేరట. ఇప్పుడు నారదుడికి అనుమానం వచ్చింది, మహాత్మా భూదానం చేస్తే ఏ ఏ పుణ్యాలు లభిస్తాయో, భూమిని హరిస్తే, ఇతరుల భూమిని కలుపుకుంటే, అంబువాచి యోగంలో ఈ భూమిని తవ్వితే, అలాగే భూమి మీద రేతపాతం చేస్తే, దీపం ఉంచితే ఏ ఏ పాపాలు సంభవిస్తాయో అవి చెప్పు నాకు, అసలు ఆ పాపాలు ఏమిటి, వాటి వల్ల ఏ నరకాలకు పోతాడో నాకు తెలుసుకోవాలి, ఇంకా ఏమైనా భూమి మీద చెయ్యకూడని పాపాలు ఉంటే అవి కూడా చెప్పు నాకు అనగా, మంచి ప్రశ్న వేశావు, ఇది నీకోసం కాదు లోకశ్రేయస్సు కోసం నీవు అడుగుతున్నావని నాకు తెలుసు మునీశ్వర. ఈ పవిత్ర భారతవర్షంలో మహాత్ములైనటువంటి వాళ్ళు ప్రాయశ్చిత్తాలు కూడా తెలియజేశారు, వాటి వల్ల ఏ పాపాలు వస్తాయో చెప్పారు, చెబుతున్నాను విను. భూదేవి చాలా గొప్పది. ఈ మొదటి శ్లోకంలో చెప్పారండి, బ్రాహ్మడు ఒకడికి భూదానం చేస్తే వైకుంఠం పొంది తీరుతాడు. వాడు ఎలా ఉండాలి? పరిశుద్ధ మహాభక్త, పరిశుద్ధుడై ఉండాలి, భక్తుడై ఉండాలి. త్రిసంధ్యాపోత, మూడు వేళల్లో సంధ్యావందనంతో పవిత్రుడయ్యి ఉండాలి. అలాంటి సద్బ్రాహ్మణుడికి భూదానం చేస్తే నిశ్చయంగా వైకుంఠం పొందుతాడు. దీనికి వ్యతిరేకంగా సంధ్యావందనం చెయ్యనివాడు, సర్వ వ్యసనపరుడు, పరిశుద్ధుడు కానివాడు, భక్తి లేనివాడు, దొంగనాటకాలు ఆడేవాడు అయినటువంటి వాడికి భూదానం చేస్తే వాడు నరకానికి పోతాడు. అందుకే భూదానం చేసే ముందు ఆచితూచి చెయ్యాలి. సర్వ సస్యాఢ్య భూదేవి అంటే ఇలాంటి మహానుభావులకి దానం చేస్తే ఆ భూమిలో ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని దివ్య సంవత్సరాలు ఆ లోకంలో ఉంటారు. ఇదే శ్లోకం యథాతథంగా దేవీ భాగవతంలో కూడా ఉంది ఆశ్చర్యకరంగా. యస్మై కస్మై చ దేవాయ యో దదాతి గృహన్నరః సతత్ర లోకే వసతి రేణుమానాబ్దమేవచ అని అందులో చెప్పారు. ఇందులో కూడా అదే శ్లోకం చెప్పారు. ఏమని? భక్తుడైన వాడికి ఆలయ నిమిత్తమో, అతడు స్వీయ ఆలయ నిమిత్తము దేవాలయం కట్టడానికే కదట, అతడు ఉండడానికి కూడా ఇచ్చిన ఒక పొలం ఇచ్చిన, అలా భూదానం చేసిన వాడికి ఆ భూమిలో ఎన్ని రేణువులు ఉన్నాయో అసలు ఎవడన ఊహిస్తాటండి. భూమిని తవ్వితే ఒక గడ్డ వచ్చింది అనుకుందాం, ఆ గడ్డని ఇలా వెదల్చండి, అందులో ఎన్ని ధూళికణాలు ఉంటాయి, ఎన్ని రేణువులు ఉంటాయి, ఒక గడ్డలోనే ఎన్ని రేణువులు ఉంటాయో, ఓ 100 గజాల్లో ఎన్ని రేణువులు ఉన్నాయో ఊహించలేము. ఆ రేణువులు లెక్క పెడితే ఎన్నేళ్ళో అన్ని దివ్య సంవత్సరములు వైకుంఠంలోకి వెడతాడు వాడేకంగా. ఏ దేవాలయానికి ఇస్తే ఆ దేవుడి లోకానికి వెడతారట. అసలు ఈ పుణ్యాన్ని ఊహించగలమా? అందుకే ఏ దానము భూదానానికి సాటిరావు అన్నారు. నేనన్న ఈ మాట భాగవతంలో కూడా ఉంది. భాగవతంలో మీరు మీ దగ్గర ఎవరి దగ్గర భాగవతం ఉంటే, అష్టమ స్కంధంలో బలిచక్రవర్తి కథ చూడండి. అందులో బలిచక్రవర్తితో వామనుడు ఇలాగే అంటాడు, ఇదే పద్యం పోతన గారు రాశాడు. క్షితిదానమిచ్చునాతడు అతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమక లోకమున క్రీడ సలుపుదురెలమిన్. భూదానం చేసినవాడు సంతోషంతో దాన్ని తీసుకున్నవాడు, తీసుకునేవాడు సంతోషంతో తీసుకోవాలి. దిక్కుమాలాడు 1 గజమే ఇచ్చావా, ఏదో 10 గజాలు ఇస్తాం అనుకున్నావు అని ఏడుస్తూ తీసుకోకూడదు, వాడు సంతోషంతో తీసుకోవాలి. అందుకే అతికాంక్ష పరిగ్రహించునతడును, ఎంతో కోరికతో స్వీకరించేవాడు. ఇద్దరూ కూడా దురితచ్యుతులై అంటే పాపముల నుంచి భ్రష్టులు అవుతారు, పాపాలు తక్షణం పోతాయి. శత సంవత్సరాలట, అది మామూలు సంవత్సరాలు కాదు, 100 దివ్య సంవత్సరాలు. శతమక లోకమున కిరీడ సలుపుదురెలమిన్, ఇంద్రలోకంలో హాయిగా జీవిస్తారట వాళ్ళు. అంత గొప్పది. గ్రామాలు కానీ, భూమి కానీ, ధాన్యం కానీ మంచి పాత్రుడికి దానం చేస్తే ఆ పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడు ఇద్దరు వైకుంఠం చేరతారు. భూదానం చెయ్యలేకపోతే, చెయ్యమని మిత్రుల్ని ప్రోత్సాహపరిస్తే కూడా వైకుంఠం వస్తుందని చెప్పాడండి. ఇక్కడ చూసుకోవాల్సిన మాటది, తాను చెయ్యలేనప్పుడు ఏమయ్యా నాకు ఎలాగో శక్తి లేదు, నువ్వన్న కాస్త భూదానం చేసుకో, 1 గజం చేసుకో, 1/2 గజం చేసుకో, 10 అడుగులు చేసుకో, 10 గజాలు చేసుకో అని ప్రోత్సాహపరచాలట. వాడికి కూడా ప్రోత్సాహపరచడం వల్ల వైకుంఠం వస్తుంది ఇచ్చిన వాడితో పాటుగా. నారద, తాను దానం చేసిన భూమి కానీ ఇతరులు బ్రాహ్మడికి ఇచ్చిన భూమిని కానీ లాక్కోకూడదు. సాధారణంగా తాను దానం చేశాక మళ్ళీ వెనక్కి లాక్కోవడం మహాపాపం. ఓ బ్రాహ్మణోత్తముడి పిలిచి, బ్రాహ్మణోత్తమ అగ్రహారంలో ఈ 100 గజాలు నీకు ఇచ్చానన్నట్టే, ఓ 10 రోజులు పోయాక మళ్ళీ ఏదో బుర్ర తిరిగింది, 100 గజాలు లాగేసుకున్నాడు. వాడు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కాలసూత్రం అనే నరకంలో పడతాడు. తాను ఇవ్వలేసరి కదా, పక్కవాడు ఇచ్చాడు. ఆ ఇచ్చిన భూమిని కూడా లా చేసుకున్నట్టు ఒకడు, ఒక వ్యక్తి మరో వ్యక్తికి భూమి దానం ఇచ్చాక మధ్యలో ఇంకో దౌర్భాగ్యుడు వచ్చి ఆ భూమిని లా చేసుకుని అందులో ఇల్లు కట్టుకుంటే వాడు కూడా సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కాలసూత్రం అనే నరకంలో పడతాడు. వాడొక్కడే కాదు, బ్రాహ్మణోత్తముడికి దానమిచ్చిన భూమిని లాక్కున్న దుర్మార్గుడు, తాను దానమిచ్చి తిరిగి లాక్కున్న పాపాత్ముడు, వాడి కుటుంబం, వాడి అన్నదమ్ములు, వాడి పుత్రులు, పౌత్రులు అందరూ ఘోర నరకాలు పాలైపోతారు. వాళ్ళకి క్రమక్రమంగా రాబోయే కాలంలో ఐశ్వర్యం ఉండదు. వచ్చే జన్మలో దరిద్రులై ప్లాట్ఫారాల మీద అడుక్కు తింటూ పడుకుంటారు. గుడ్డలు లేకుండా పిచ్చాళ్ళే తిరుగుతారు. పుత్రహీనులు అవుతారు, దరిద్రులు అవుతారు. ఇంత అన్నం పెట్టండి బాబో అని అడుక్కుంటారు. ఘోర రౌరవాద నరకాలు అనుభవిస్తారు. రోజు ఆవులు తిరిగి పచ్చగడ్డి వేసే భూములు ఉంటాయి చూసారా, ఆ భూముల్ని పొరపాటున ఆక్రమించుకోకూడదట. గోవులు చెరించే భూములు, దేవాలయాలకు సంబంధించిన భూములు ఆక్రమిస్తే, అన్యకార్యములకు ఉపయోగిస్తే ఆ పాపం వల్ల 100 దైవ వర్షాల పర్యంతం కుంభీపాక నరకం అనుభవిస్తారట. ఓ 60 ఏళ్ల నుంచో 70 ఏళ్ల నుంచో 75 ఏళ్ల నుంచో రామకోటి ఉత్సవాలు జరుపుతున్నారు. ఆ రామకోటి ఉత్సవాలు జరుపుతున్న భూమికి ఆ రామకోటికి ఇచ్చేవలసిందే. దాన్ని వేరే దుకాణాలకో దేనికో ఏ దౌర్భాగ్యులైనా ఏ మున్సిపాలిటీ వాళ్ళని ఆక్రమించుకుంటే ఆ మున్సిపాలిటీలో పనిచేసిన అధికారులు కానీ, వాళ్ళ పైన ఉండే ఆ పై ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ మొత్తం అందరూ కుంభీపాక నరకానికి పోతారని చెప్పారు. నేను చెప్పలా, వాళ్ళందరికీ తీసుకెళ్ళి పాంప్లెట్ రూపంలో పంచిపెట్టండి ఈ శ్లోకంతో సహితంగా. దైవ కార్యానికి, గోవుల కార్యక్రమానికి 50 ఏళ్ళు దాటితే ఆ భూమి వాడితేట, దైవ కార్యాలదేట. దాన్ని మళ్ళీ అన్య కార్యాలకు ఉపయోగించకూడదట. అలా ఉపయోగించిన పాపాత్ములు వాళ్ళ వంశాలు, వంశాలన్నీ కూడా 100 దివ్య సంవత్సరాల పాటు కుంభీపాక నరకం అనుభవిస్తారు. గోవులు నివసిస్తున్న స్థానం నుంచి బలాత్కారంగా తన్ని తోలేస్తే ఆ గోష్ఠాన్ని అన్య వ్యవహారాలకు ఉపయోగిస్తా, అంటే గో సంరక్షణ సమితులు అనమాట. గో సంరక్షణ సమితులు లాంటి సమితుల్ని బలాత్కారంగా ఏ గవర్నమెంట్లో ఆక్రమించకూడదు, వాటిని పక్కకు గెంటకూడదు. అలా పారద్రోలి వేరే పరికి ఉపయోగిస్తే ఇంకా దానికి పరిమితి లేదు, శాశ్వతంగా సుదీర్ఘకాలం ఘోర నరకం అనుభవిస్తారు. ఏ కామాంధుడైనా తన రేతస్సుని భూమి మీద విసిరితే అటువంటి పాపాత్ముడు కూడా భూమి మీద ఎన్ని రేణువులు ఉన్నాయో అన్నేళ్ళు రౌరవ నరకం అనుభవిస్తారు. అంటే సౌరమాస ప్రకారంగా ఆర్ద్రా నక్షత్ర ప్రథమ చరణంలో భూమి రుతిమతి అవుతుంది. ఆ సమయాన్ని అంబువాచి యోగం అంటారు. ఆ సమయంలో భూమిని తవ్విన పాపాత్ములు 4 యుగముల పర్యంతం క్రిమిదమష్ట్రము అనే నరకానికి పోతారు. మానవులు తాగే నదులు కానీ, నూతులు కానీ, చెరువులు కానీ, గోవులు కానీ, ఇవన్నీ జలాశయాలు అంటారు, నీటి ఆశయాలు అన్నమాట. ఎప్పుడు నదులు పూడ్చకూడదు, చెరువులు పూడ్చకూడదు, నూతులు పూడ్చకూడదు. అలాంటి వాటిని పూడ్చి వాటిని ఇతరులకు అమ్మేసుకునే దుర్మార్గులు కూడా శాశ్వత సర్వనారక నాశనమై శాశ్వతంగా నరకాల్లో పడతారు. ఇప్పటికి కూడా చాలామంది కోనేరులు చెరువులన్నీ ఆక్రమించేసి వాటి పూడ్చేసి స్థలాలు చేసేస్తూ ఉంటారు. ఆ స్థలం చేయడానికి ఆ కాలంలో ఎవడు గవర్నమెంట్లో ఉన్నాడు వాడు కూడా నశించిపోతాడట, వీడితో పాటుగా, పూడ్చిన వాళ్ళతో పాటుగా. ఇంత మహాపాపం అన్నారు. ఎప్పుడూ కూడా నదులను వెడల్పు చెయ్యాలి, తవ్వాలి. చెరువులు తవ్వించాలి, కోపాలు నూతులు తవ్వించాలి. ఎందుకంటే ఆ నీరు గోవులు తాగుతాయి, మనుషులు తాగుతారు, ఎన్నో రకాల పిట్టలు తాగుతాయి. ఆ జలాశయాలు పరిశుద్ధం చేయాలన్నారు. పాడైపోయిన చెరువుల్ని బాగు చేయాలట. అలా బాగు చేస్తేట ఆ భూమి తవ్వేటప్పుడు ఎన్ని డస్ట్ పార్టికల్స్ వచ్చాయో ధూడి కణాలు అన్నేళ్ళు బ్రహ్మలోకంలో ఉంటాడు. అందుకే పాడైపోయిన చెరువును బాగు చేయాలి, పూడుకుపోయిన నూతిలో పూడికి తీయాలి. అంతేగాని పూడ్చకూడదు, అమ్మేసుకోకూడదు. ఇప్పుడు నేల మీద ఏం పెట్టకూడదో చెప్పారు. ఈ కథ యాజ్ ఇట్ ఈజ్గా ఈ బ్రహ్మ వివర్తంలో ఉన్నట్టే దేవీ భాగవతంలో కూడా ఉన్నది. దీపం నేల మీద పెట్టకూడదు, ఇందాక చెప్పారు కదా, మళ్ళీ చెప్పారు ఇక్కడ. ఆకు వెయ్యాలి అడుగున. శివలింగం నేల మీద పెట్టకూడదు. శివలింగం నేల మీద పెడితే 1000 జన్మలు మూగవాడు పిచ్చివాడే పడతాడు. అందుకే వెర్రివాడిని ఏంటి, శ్రీచక్రాచార్యం జరిపేటప్పుడు ఆ శివలింగాలు కింద పెట్టకుండా బాబు అని ఒత్తుకోవడానికి గల కారణం అదే. భగవతీమూర్తి అంటే అమ్మవారి రూపం, అమ్మవారి శ్రీచక్రాలు విగ్రహాలు నేల మీద పెట్టకూడదు. శంఖం నేల మీద పెట్టకూడదు. యంత్రం, దైవ యంత్రం అంటే యంత్రాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న శ్రీచక్రం, మత్స్య యంత్రం, కూర్మ యంత్రం ఇలాంటి యంత్రాలు, ఇవన్నీ నేల మీద పెట్టకూడదు. సాలగ్రామం నేల మీద పెట్టకూడదు. సాలగ్రామాన్ని పూజించిన పువ్వులు కూడా నేల మీద పెట్టకూడదు. నీళ్లు నేల మీద పోయకూడదు, ఆ పూజ చేసిన నీళ్లు. సాధారణంగా అభిషేకం చేశాక అభిషేకం చేసిన నీళ్లు మనం చెట్లు మూలలో పోయాలి, లేదా ఎవరు తొక్కని చోట పోయాలి. సరాసరి నేల మీద పోసేయకూడదు అభిషేకదాని. తులసి దళాలు, తులసి దళం ఎప్పుడు నేల మీద పెట్టకూడదు. వాటంతటవి నేల మీద పడిన దళాలు ఏరి పూజ చేయొచ్చు, కానీ జపమాల ఒకటి నేల మీద పెట్టకూడదట.
భగవంతునికి అర్పించిన పుష్పాలు కర్పూరం, గోరోచనం, చందనం, రుద్రాక్షమాల, దర్భలు, పవిత్రమైన ఇలాంటి పురాణ గ్రంథాలు, గ్రంథం నేల మీద పెట్టకూడదు, చదువు చదువుతూ కింద పెట్టేయడమే. యజ్ఞోపవీతం, నిర్లక్ష్యంగా భూమి మీద దార విడిచే మానవులు సుదీర్ఘకాలం, ఇంకా కాలానికి ప్రమాణం లేదు, చాలా కాలం పాటు నరకం అనుభవిస్తారు. వారికి జన్మాంతరంలో మంచి జన్మ రాదట, దరిద్ర జన్మ వస్తుందిట, బ్రహ్మహత్యా పాపం వస్తుందిట. అలాగే ముడులున్న యజ్ఞ సూత్రం కూడా గౌరవించాలి. తీసేసిన యజ్ఞోపేతం కూడా చెట్టు మొదట్లోనో ఇంటి మీదో వేయండి వారు పూర్వం, అదే కారణం, ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. యజ్ఞం చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని పాలతో పవిత్రం చెయ్యాలన్నారు. కాసి నీళ్ళు ఇలా తల్లాలి, పవిత్రం చెయ్యాలి. యజ్ఞగుండానికి స్వస్తి చెప్పడం అని ఒక తతంగం ఉంటుంది, అది చెయ్యాలి. ఆ చేయకుండా యజ్ఞం చేసి వదిలేసి వస్తే కూడా మహాపాపమే. తర్వాత భూకంప సమయంలో, గ్రహణ సమయాలలో భూమిని తవ్వితే అది కూడా మహాపాపం. గ్రహణం నాడు అందుకే భూమి తవ్వకూడదు సుమా, పొరపాటును కూడా. భూకంపం వచ్చినప్పుడు భూమి తవ్వకూడదు. ఒకవేళ తవ్వితేనో వచ్చే జన్మలో అంగవిహీనులై జన్మిస్తారు. కాలుండదు, కన్నుండదు, చెయ్యి ఉండదు, పళ్ళుండవు, ఇంకా చాలా రకాల అవయవాలు లోపిస్తాయి పొమ్మన్నారు. మహాభయంకరమైన చెవుడు పుట్టుకతో వచ్చేస్తుంది కొంతమంది, అందుకే ఇవన్నీ ఆ పాపాల వల్లే. భవనం యత్ర సర్వేషాం భూమిస్తేన ప్రకీర్తిత వసురత్నం యాదధాతి వసుధాచ వసుంధరా హరే రూరౌ చచాజాత సాచోర్వీ పరికీర్తిత ధరా ధరిత్రీ ధరణి సర్వేషాం ధరణాత్తుయా. ఈ జగన్మాత భూమి అని పిలువబడిందట. ఎందుకు భూమి అన్నారు అంటే సమస్త జీవులకి నివాస స్థానం గనక అన్ని జీవులు ఈ భూమి మీద ఉంటున్నాయి గనక ఈ భూమికి భూమి అని పేరు వచ్చిందట. రెండో పేరు ఈ తల్లికి భూమి అని ఇంకో కారణం చేత కూడా, అన్ని భవనములకు ఉనికిపట్లు, బిల్డింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి అని చేత భవనములన్నిటినీ నిలబెట్టుకున్నది కాబట్టి కూడా భూమి అయ్యింది. భూ అనే ధాతువుకి అర్థం సత్తాయాం. భూ అంటే ఏమిటనమాట, ఉండుట. ఉంటుంది కాబట్టి, మనం ఉండడానికి మూలమవుతుంది కాబట్టి దీన్ని భూమి అన్నారు. తర్వాత ఎన్నో సంపదలను ప్రసాదిస్తుంది ఈ తల్లి, అందుకే వసుధ, ఐశ్వర్యాన్ని, సంపదల్ని, లక్ష్మిని, బంగారాన్ని, ప్రాణాన్ని ఇస్తుంది, అందుకని వసుధ. రత్నములను ప్రసాదిస్తోంది కాబట్టి వసుంధర, ప్రాణములను ఇస్తోంది కాబట్టి వసుంధర అన్నారు. ఉర్వి అన్నారు కదా, శ్రీహరి తొడ నుంచి పుట్టిందిట, అందుకని ఉర్వి అన్నారు. ఊరువు అంటే తొడ, ఊరువు నుంచి పుట్టింది కాబట్టి ఉర్వి. అందరినీ ధరిస్తుంది ఈ తల్లి, అందుకే ధరా అన్నారు. తర్వాత ధరించినటువంటి ఈ ప్రజల్ని హాయిగా విశ్రాంతి తీసుకొనిస్తోంది, అందుకే ధరిత్రి ధర.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.